రికార్డింగ్ నెంబర్ 19 మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం నుంచి వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. దేవకీదేవి ప్రసవించిన రోజు రాత్రి జరాసంధుడికి ఒక కల వచ్చింది. ఆ కల ఏమిటంటే, జరాసంధుడికి జరాదేవి అనే ఆవిడ వల్ల పునర్జన్మ వచ్చింది. వాడి చరిత్ర ఏంటంటే, వాడు పుట్టినప్పుడు శరీరాన్ని నిలువుగా రెండు ముక్కలు చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా పుట్టాడు. రెండు ముక్కలుగా పుట్టాడు ఆ పిల్లవాడు. పుట్టాడని బయట పారేశారు, తీసిపోయి పారేస్తే ఆ నగరాన్ని కాపలా కాస్తూ ఉన్నటువంటి వాళ్ళ దేవత అయినటువంటి జరా అనేటువంటి ఒక రాక్షసి వాడిని కలిపింది. ఆ పిల్లవాడిని సక్రమంగా రెండు పక్కల కలిపితే కలిసిపోయినాడు, మామూలు పిల్లవాళ్ళలాగా అయ్యాడు. సో జర ద్వారా సంధించబడినవాడు జరాసంధుడు అయ్యాడనమాట. అప్పటి నుంచి ఆ జరాసంధుడికి ఒక కల వచ్చింది. ఆ కలలో జరాదేవి బట్టలు లేకుండా గిరివ్రజంలో ఇల్లిల్లు తిరుగుతూ ఉన్నదిట. తిరుగుతూ, ఓ పిల్లాడైనా చూసారా మీరు, ఒక పిల్లవాడేమన్నా కనిపించాడా మీకు అని అడుగుతూ ఇల్లిల్లు తిరుగుతోందిట. కాలభైరవుడేమో భూమి ఆకాశం మధ్యలో నిండిపోయిన మహా పెద్ద స్వరూపంతో గొర్రెతలతో నిలబడి ఒక తలుపు తెరిచాడట. ఆ తలుపు తెరవంగానే గిరివ్రజంలో ఉన్న క్షత్రియ కుమారుల ప్రేతాలన్నీ కూడా ఆ ద్వారంలో నుంచి బయటికి దాటి వెళ్ళిపోతున్నట్టుగా వాడికి కల వచ్చింది. అదే రోజు రాత్రి ధృతరాష్ట్రుడికి కూడా ఒక కల వచ్చిందిట. ఆకాశం బద్దలైపోయి మొత్తం ఒక నోరు తెరుచుకున్న ఒక పెద్ద గుహాద్వారంలాగా కనపడిందిట వాడికి ఆకాశం అంతా. అందులో ఆ పెద్ద నోట్లో చాచిన నాలుక, పెద్ద పెద్ద కూరల్లాంటి పళ్ళు అన్నీ ఏర్పడ్డాయిట. ఆ వదన గహ్వరంలో కంటే ఆ మొహన్లాగా కనపడుతూ ఉన్న గుహలోకి జనమందరూ కూడా శంఖాలు ఊదుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా కల అన్నమాట. భీష్ముడు కూడా ఒక పెద్ద శంఖం ఊదుకుంటూ మనుషులందరినీ కూడా ఆ లోపలికి నడిపించుకొని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా ధృతరాష్ట్రుడికి కల వచ్చింది. ఆ ఆకాశం అనే నోట్లోనికి వెళ్ళిపోతున్నట్టుగా ఆ రాత్రి శకునికి కూడా ఇంకొక కల వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే పురాణ పురుషుడు పుట్టాడో ఇంకా వీళ్ళందరికీ లోపల నుంచి తెలియని భయము వణుకు అన్నమాట. ఏమిటి ఆ శకునికి వచ్చిన కల అంటే, ఆకాశంలో రంగురంగుల తారకలు గుంపులు గుంపులుగా మారుతూ ఉన్నాయట. ఒక తారక, రెండు తారకలు, మూడు తారకలు, నాలుగు తారకలు వేరువేరుగా నిల్చొని మెరుస్తున్నట్టుగా ఉన్నాయట. ఒక్కొక్కటి స్థానాలు మారి, చోట్లు మారి, సంఖ్యలు మారుతూ ఉన్నాయి. ఒక్క అన్ని కలుస్తూ విడిపోతూ ఉన్నాయన్నమాట. కుక్క తలకాయ ఉన్నటువంటి ఒకడొచ్చి ఆ తారకలన్నింటినీ గుప్పెట్లో పట్టుకొని విసిరేశాట. తానేమో నక్క శిరస్సు ధరించి ఇంకా కొన్ని తారకల్ని విసిరాట. ఆ తారకలన్నీ వెళ్ళి పెద్ద సైన్యంలాగా నిలబడ్డారట. అది వీడి కల, శకుని కల. ఆ రాత్రి చాలా కాలం తర్వాత కంసుడికి కాస్త నిద్ర పట్టిందిట. నిద్ర పట్టి పట్టక ముందే మళ్ళీ కల. ఆ కలలో 8 బాహువులతో త్రిశూలం మొదలైన ఆయుధాలన్నీ ధరించి అగ్ని దుర్గ కనిపించిందిట. మెడలో పుర్రెల దండ ఉందిట, నోరు తెరిచి ఉందిట. ఆ నోట్లోంచి అగ్నిజ్వాల బయటకు వస్తోంది, నాలికలాగా అగ్నిజ్వాల వస్తోందిట. తను ఏమో భయపడి పారిపోతున్నట్ట. ఎంత దూరం వెళ్తే అంత దూరం ఆ నాలిక పొడుగ్గా అయిపోతూ కత్తులు సానబెడుతూ ఉంటే రవ్వల్లాగా వస్తూ ఉంటాయి కదా, ఆ రవ్వలు బయటికి వస్తూ తన వెంట పడుతున్నట్టుగా ఉందిట. భయంతో గడగడ వణుకుతూ లేచాడు కంసుడు. వ్రజఘోష గ్రామంలో ఆ రాత్రి 3 వయస్సుల ముత్తైదువులందరూ పెందరాడి నిద్ర లేచారు. తెల్లవారుజామునే లేచారు పాపం. ఒకళ్ళనొకళ్ళు నిద్ర లేపుకొని తొందర తొందరగా చెరువుకి వెళ్ళారు. స్నానాలు చేశారు, బిందెలతో నీళ్లు తెచ్చి ఆ నీళ్లు కాగబెట్టారు. ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క ముత్తైదువ వేడివేడి నీళ్ల బిందె నెత్తిన పెట్టుకొని అరిచేతిలోనేమో కానుగాకు మీద పసుపు ముద్ద పెట్టుకొని అందరూ గుంపుగా నందగోపుడి ముంగిలి చేరుకున్నారు. అంటే పూర్వకాలం ఎవరింట్లో అయినా పురుడు పోసుకుంటే, అంటే పిల్లలు పుడితే, డెలివరీ అయితే, ఆ డెలివరీ అయిన ఆవిడకి పదకొండవ రోజు స్నానం చేయించాలి. స్నానం చే పురిటి స్నానం చేయించాలంటే ఊళ్ళో వాళ్ళందరూ తలా ఒక బిందె వేడినీళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట, తీసుకెళ్ళి వీళ్ళే పోసేవాళ్ళు. అది ఒక పద్ధతి ఒకటి, కంఫర్ట్ ఒకటి. ఇంట్లో అసలే పసిపిల్లతో ఉన్న వాళ్ళు నీళ్లు కాచుకొని తల స్నానాలు చేయటానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక విధంగా సహాయం, నలుగురు వచ్చి పిల్లవాడిని ఆశీర్వదించటం ఒక పద్ధతి ఇలా పెట్టారన్నమాట. ఆ వేడి వేడి నీళ్ళ బిందెలు నెత్తిన పెట్టుకొని పాపం తీసుకెళ్లారు, చక్కగా తీసుకెళ్ళి. కానీ అప్పటికి ఇంకా కూడా చీకటి ఉంది, వాళ్ళు దారిలో మాట్లాడుకుంటూ ఉన్నందువల్ల. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే కూతురు పుట్టింది యశోదకి అనే మాటలు మాట్లాడుకుంటుంటే విన్నవాళ్ళు కొంతమంది ఊళ్ళో అందరికీ చెప్పారు. వాళ్ళు బిందెల్ని దింపి వెళ్ళి చూశారు. యశోదమ్మ ఇంటికి వెళ్ళి బిందెలు కింద దింపి పిల్లని చూద్దామని వెళ్ళారు యశోదమ్మ దగ్గరికి. వెళ్తే యశోద పక్కలో మగపిల్లవాడు ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు, ఎవరే గుడ్డి మొద్దు ఆడపిల్లని చెప్పారు కదే, ఎవరే చెప్పింది అని. ఒక ఆవిడంటే నా కళ్ళతో నేనే చూశాను, నాకేం పిచ్చి లేదు, నేనే ఆడపిల్లని చూశాను అన్నది ఇంకో ఆవిడ. ఇప్పుడు బాగా తెలిసింది కదా, తగుదునమ్మా ఇప్పుడు ఇంకా వాదిస్తావేంటి అన్నారు ఇంకొకళ్ళు. 125 సంవత్సరాల్లో కలియుగం రాబోతోందన్నారు, దానివల్లనే ఆడపిల్లలందరూ మగవాళ్ళైపోతారేమో, పంది కడుపులో ఏనుగు పుడుతుందిట, భర్త లేని వాళ్ళందరూ ముత్తైదువుల్లాగా ముగ్గులు పెట్టి గుర్రాలని ఒంటెల్ని నడిపిస్తారట అన్నది ఇంకొక ఆవిడ. అదేమో నాకు తెలియదు కానీ ఆడవాళ్ళు జుట్టు అమ్ముకుంటారట, వెస్ట్ నుంచి పడమటి నుంచి వచ్చిన వాళ్ళు, స్నానాలు చెయ్యని వాళ్ళు మనకు ప్రభువులై పరిపాలన చేస్తారట అని ఇంకొక ఆవిడ అన్నది. ఇంకా నోరు మూసుకో, నిన్ను కదిలిస్తే కుండకి చిల్లి పడినట్టు అయిపోతుంది అన్నది ఇంకొక ఆవిడ. నేను చెరువుకు బయలుదేరుతుంటే ఎవరో కొత్తవాడు తట్టని ఎత్తిన పెట్టుకెళ్తున్నాడు, ఎవరా మనిషి అని దూరం నుంచి అడిగాను, వాడేమో మాట్లాడకుండా చీకట్లో మాయమైపోయాడు అన్నది ఇంకో ఆవిడ. అది కాదే, వాడెవరో కూతురు కావాలనుకొని కొడుకును కన్నాడేమో అన్నది ఇంకో ఆవిడ. అయితే వాడు తట్ట దించి పిల్లని మార్చుకెళ్ళిపోయాడంటావా, ఏం విడ్డూరం అమ్మా అన్నది ఇంకో ఆవిడ. కొడుకో కూతురో ఇప్పుడు మనం ఏం చేయగలం, రండి రండి అని ఇట్లా సంభాషించుకుంటూ అందరూ మళ్ళా ముంగిల్లోకి వచ్చి నీళ్లు చక్కగా పాలన చేసి, పాలన చేయటం అంటే ఎక్కువ వేడిగా ఉంటే కొంచెం చల్ల నీళ్లు పోసి కలిపి కోకిలమ్మ శిశువుకి చక్కగా చమురు రాసింది, మర్దించి బాగా ఒళ్ళంతా పెసరపిండి రుద్ది కాళ్ళు చేతులు ధనురాసనంలాగా పట్టుకొని వీపు మీద నీళ్లు చరుస్తూ స్నానం చేయించింది. పిల్లవాడు కెవ్వున ఏడిచాడు. ఏడుస్తూ ఉంటే తూర్పు రేఖలు ఆ పిల్లవాడి మీద పడ్డాయిట. శిశువుకు చుట్టూ వెలుగులతో ఒక శరీరం ఉన్నట్టుగా వాళ్ళందరికీ ఆ సూర్యకాంతిలో కనిపించింది. పిల్లవాడి చుట్టూ ఇంకొక వెలుగు శరీరం ఉన్నట్టు అనిపించింది అందరికీ కూడా. ఇంతలో స్నానాలు చేసి ఉతికిన బట్టలు కట్టుకొని పెద్ద పెద్ద తలపాగాలు వేసి పెట్టుకొని వెండి పొన్నుకర్రలతో కిర్రు చెప్పులతో గ్రామ పెద్దలంతా వచ్చారట. గుమ్మడికాయలు, పళ్ళు, పూలు, కూరలు, సుగంధ ద్రవ్యాలు అన్నీ తీసుకొచ్చి నందుడికి అందిస్తూ ఇట్లా అన్నారట, ఏంటి మహాప్రభు నీకు కొడుకే పుడతాడని గట్టిగా వాదించావు కదా, మేము కాదన్నా నువ్వు నమ్మలేదు, కూతురు పుట్టడం నీ జాతకంలోనే లేదన్నావు, ఏనాడైనా మమ్మల్ని నువ్వు ఇప్పుడు చేయి చాచి అడగవలసిన పరిస్థితి వచ్చింది కూతురు పుట్టినందువల్ల అన్నారు. నందుడు మెదలకుండా మౌనంగా గర్వంగా సన్నగా నవ్వాట. లోపల నుంచి మగబిడ్డ మగబిడ్డ అని ముత్తైదువలు గలగలలతో కిలకిలలతో పిల్లవాడిని చేతులతో తెచ్చి చూపించారట. ఇప్పుడేమంటారు, చూసారా నా జాతక ప్రభావం అని నందుడు నవ్వాడు. ఇతడేదో మాయ చేశాడు, నమ్మబాకండి, నమ్మకండి, నమ్మకండి, తిన్నగా జాగ్రత్తగా పరిశీలన చేయండి అని కేకలు పెడుతూ శతకోపుడు లోపలికి వచ్చి నవ్వాడట. స్త్రీలు పురుషులు అందరూ పిల్లవాడిని ఎత్తుకొని అందరి చేతుల్లో తిప్పారట. ఒక పువ్వుని ముట్టుపట్టుకున్నట్టుగా పువ్వులాగా ఎత్తి తిప్పారట. ఇతడు ఇప్పుడే గుడ్లు మిటకరిస్తున్నాడే, మన వంకే చూస్తున్నాడు, పుట్టకముందే మనల్ని ఎరుగునేమో ఏమో అని కోకిలమ్మ ఎత్తుకుని పక్క మీద పడుకోబెట్టిందిట. చుక్కబొట్టు దిష్టిబొట్టు పెట్టి ముద్దు పెట్టుకుందిట. కొబ్బరి నెలకి గుడ్డ చుట్టి నేతిలో ముంచి వెలిగిచ్చింది. బాలుడి చుట్టూత 3 సార్లు తిప్పి దిష్టి తీసి పుల్ల మీది పిల్ల మాది అని 3 సార్లు మంత్రంలాగా చదివింది. పాపపు కళ్ళు మాడిపోతాయి, చీచి అని మండుతున్న కొబ్బరి నెలని పక్కకి విసిరేసింది. అది దిష్టి తీసే మెథడ్ అన్నమాట. దేవకీ వసుదేవుడు ఉన్న కారాగృహం పై అధికారులకి తెల్లవారుజామునే మెలకు వచ్చింది. అంటే పిల్లవాడు పుట్టాడు అని ఇంకా బయటికి వార్తలు తెలియలేదన్నమాట. అక్కడ కంసుడికి తెలియలేదు, కంసుడి పరిచారకులకి కారాగృహం కాపలా వాళ్ళకు కూడా ఇంకా తెలియలే. ఇప్పుడే ఆ పై అధికారులకి తెల్లవారుజామునే మెలకు వచ్చింది. వాళ్ళు చీకట్లో మెల్లగా, అయ్యో రాత్రి ఇక్కడ వేరే చోటికి వెళ్ళి పడుకున్నాం కదా, ఇక్కడ పరిస్థితి ఏమిటి, దేవకీదేవికి పిల్లవాడు పుట్టాడా అని చూద్దామని వచ్చారన్నమాట. ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు తలుపు దగ్గర ఉండగానే లోపల నుంచి పిల్లవాడి ఏడుపులు వినపడ్డాయి. దేవకీదేవి ప్రసవించింది అనే విషయం చెప్పాలి కంసుడికని గబగబా వెళ్ళబోతూ ఎందుకో చప్పున తలుపు తాళం సరిగా వేశామా అనిపించిందో ఏమో ఒకసారి తాళం చూశారు. ఎందుకైనా మంచిదని చూడగాని గుండె గుభేలు మంది, ఎందుకంటే గడియ వేరుగా ఉంది, తాళం వేరుగా ఉంది. అలా రాత్రి హడావుళ్ళో అట్ట పెట్టామని చెప్పి అనుకున్నారు అనుకుని మన అదృష్టం బాగుంది. వసుదేవుడు గమనించుంటే మన తలలు లేచిపోయి ఉండేవి. వసుదేవుడు బయటికి వెళ్ళిపోయేవాడు, అప్పుడు మన తలలు లేచిపోయి ఉండేవి. మనం లేచిన వాళ్ళ మంచిది అనుకుంటూ గుట్టు చప్పుడుగా మళ్ళీ గడియ బిగించి తాళాలు వేశారు. వేసి కొంపదీసికి కావలి వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవళ్ళన్నా గమనించారేమో, మన గుట్టు ఏమన్నా బయటపడిపోతుందేమో అన్నాడు ఇంకొకడు. కావలి వాళ్ళని నిద్ర లేపుదాము, లేపి అడుగుదాం వాళ్ళని అనుకుంటూ, వాళ్ళు ఇంతవరకు నిద్ర లేకపోతే అసలు ప్రాబ్లమే లేదు అన్నాడు ఇంకొకడు. ముగ్గురు కావలి వాళ్ళు ఉన్న ఉపగృహం తలుపులు తట్టారు. వాళ్ళు నీలుగుతూ ఆవలించుకుంటూ నిద్ర లేచి అప్పుడే తలుపులు తెరిచారు. బాగా తిని తాగి పడుకున్నారు కదా రాత్రి, శుభ్రంగా బాగా తాగి పడుకున్న గబ్బిలాల మొహాల్లాగా ఉన్నాయిట వాళ్ళ మొహాలు ఇంతంతలావై. వాళ్ళని చూసి అధికారులకి లోపల భయం తీరి సంతోషించారు. ఇంకా ఎద్దుల్లాగా నిద్రపోతున్నారా, కావలి కాయటానికి కదా మిమ్మల్ని పిలిచింది, మన ప్రభువు జీతం ఇచ్చి పోషిస్తోంది ఎందుకు, ఇందుకేనా, లేవండి లేవండి, మేం మిమ్మల్ని లేపాల్సిన దుర్గతి పట్టింది అని గద్దిస్తూ వాళ్ళని తీసుకొని వచ్చారు. వచ్చి వాళ్ళ ఎదురుగా తాళం తీసి ద్వారం తెరిచి చూస్తే దేవకి పక్కలో ఆడపిల్ల కనపడింది. అయ్యో ఇంతోటి భాగ్యానికేనా అష్టమగర్భం అష్టమగర్భం అని మొత్తుకున్నారు, ఇదే గావులు పురాణ పురుషుడు అని ఒకడు పక్కపక్క నవ్వాడు. లేదులే ఇది పురాణ స్త్రీ అన్నాడు రెండోవాడు. నీ బొంద ఇది నవీన స్త్రీ, పురాణ అంటే ముసలిది అని అర్థం అన్నాడు మూడోవాడు. అంటే వాళ్ళకి ఇది నవ్వులాటగా అయిపోయిందన్నమాట. దొరా ఎదుట ఉన్నది పోతో పెంటో, మనకెందుకు, ఉన్న విషయం ప్రభువుకి చెబితే సరిపోతుంది కదా అన్నాడు ఒకడు. అవునవును మనకెందుకు ఈ గొడవ, కత్తి పట్టిన వానికన్నా కావలివాడే నయం అనిపించాడు అనుకుంటూ వర్తమానం కంసుడికి అందజేశారు. కారాగృహంలో దేవకి వసుదేవుడితో ఇట్లా అంది, ఇప్పుడు కంసుడు ఏమి తలపెడతాడో ఈ పిల్లనైనా మనం దక్కించుకోవాలి అన్నది. అంటే వసుదేవుడు ఇట్లా అన్నాడు, అన్నీ తెలిసి కూడా నువ్వు అజ్ఞానంలో పడుతున్నావు, అది నీ పని కాదు వాసుదేవుడి పని అన్నాడు. దేవకి అంది, అవును నిజమే, అయినా కూడా తల్లి హృదయం కదా అన్నది. వసుదేవుడు ఇట్లా అన్నాడు, కని పెంచినట్టే చెబుతున్నావు, మంత్రమూర్తి యందు సమాధి స్థితిలో ఉంటే తల్లి హృదయం తండ్రి హృదయం అని ఇన్ని ఉంటాయా, అన్ని హృదయాలు ఆయనే. ఆ సమాధిలో ఆ తండ్రి దగ్గర ఆ పరమాత్మ దగ్గర మన హృదయాలన్నీ అర్పించినప్పుడు ఉన్నది ఆయనే కదా, ఇంకో రెండో వాళ్ళు ఎవరున్నారు అన్నాడు. వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగానే కంసుడు వచ్చాడు. లోపలికి వచ్చి ఆడపిల్లను చూసి హేళనగా పక్కపక్క నవ్వాడు. కానీ ఇంతలో అనుమానం వచ్చి మళ్ళీ కాసేపు ఆగి, ఏం జరిగింది నిజం చెప్పండి, తెలిస్తే మిమ్మల్ని జైలు నుంచి కారాగృహం నుంచి విముక్తుల్ని చేస్తాను, దాచిపెట్టారా ఈ పిల్లని మీ కళ్ళ ఎదుటే చంపేస్తాను అన్నాడు. దేవకి ఏదో చెప్పబోతే వసుదేవుడు అడ్డం వచ్చి, ఏమీ జరగలేదు ఆడపిల్ల పుట్టింది అని పలికాడు. కంసుడికి సందేహం గట్టిపడింది. విపరీతమైన రోషంతో ఒక్కసారిగా గంతు వేసి ముందుకెళ్ళి ఆ పిల్లని లాక్కున్నాడు. దేవకి ఎంత దీనంగా బతిమాలుతున్నా కూడా లెక్క చేయలేదు. మీ కళ్ళ ఎదటనే ఈ శిశువుని చంపేస్తానని అంటూ పసిపిల్లని కాళ్ళు పట్టుకొని పైకి విసిరేశాడు. 1000 మెరుపులు మెరిసినట్టుగా పెద్ద వెలుగొచ్చిందిట, ఉరిమి పిడుగుపడినట్టుగా చప్పుడొచ్చిందిట. పైకి వెళ్ళిన శిశువు కనపడలేదు. అక్కడ ఒక పెద్ద జ్యోతిర్మండలం, అంటే ఒక వెలుగుతోనే గిరగిరగిర ఒక చక్రంలాగా ఒక మండలంలాగా తిరుగుతూ ఉన్నదిట. ఆ జ్యోతిర్మండలం మధ్యలో సింహము శైలపుత్రి దర్శనమిచ్చారు. ఆవిడ త్రిశూలధారిణి, త్రిశూలం ధరించి శైలపుత్రి కనపడి, మదాంధుడా, నిన్ను చంపేవాడు అష్టమగర్భంలో పుట్టి వేరే చోట పెరుగుతున్నాడు, మిడిసిపడక కాలం కోసం వెయిట్ చేస్తూ ఉండరా, చంపుతాడు వాడొచ్చి అన్నది. ఇట్లా పలికి ఆ తేజమండలంతో సహా శైలపుత్రి అదృశ్యమైపోయింది. యోగమాయని చెప్పుకున్నాం కదా మనం. కంసుడు లేని గాంభీర్యాన్ని తెచ్చుకొని చెరచెరా నడుస్తూ వెళ్ళిపోయాడు. ఏకాంతంలో అక్రూరుణ్ణి పిలిచి కార్యాలోచన చేశాడు. అక్రూరుడు ఇట్లా అన్నాడు, పరిస్థితులు చేయి దాటినప్పుడు మంత్రాంగాలు పనిచేయవు. ఇది తుది మొదలు, దొరికేదాకా దేవకీ వసుదేవులతో మంచిగా ఉండు. అసలు ఏమైంది అని తెలియాలంటే వాళ్ళతో మనం మంచిగా ఉండాలి, వాళ్ళ వల్లే నువ్వు అన్ని రహస్యాలు రాబట్టుకోవాలి అన్నాడు. కంసుడు అన్నాడు, అవును, మీరు చెప్పిందే మార్గం, అయినా తప్పించుకొని పిల్లవాడిని తీసుకొని ఎంత దూరం వెళ్తారు? మొట్టమొదట కావలి వాళ్ళకి, పై అధికారులకి బాగా బెదిరిస్తే ఉన్న రహస్యం బయటపడుతుంది. వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు కదా. వారిని వసుదేవుడు వశపరుచుకొని ఉంటాడు, చెప్పకపోతే వాళ్ళ తలలు ఎగిరిపోతాయి అన్నాడు. అనగానే అక్రూరుడు అన్నాడు, అది అసలు జరిగే పని కాదు. వసుదేవుడి దగ్గర ఏముందని ఏమిచ్చి వాళ్ళని వశపరుచుకుంటాడు అన్నాడు. అనగానే కంసుడు అన్నాడు, నిజమే, ఏదో మోసమే. ఎంత దూరం తీసుకుపోయినా తెల్లవారే లోపల మధురాపట్టణం దాటలేరు కదా. మధురలో నిన్న మొన్న ఇవాళ పుట్టిన పిల్లలందరినీ చంపించేస్తే ఇంకా మనకు శత్రుశేషం ఉండదు అన్నాడు. అక్రూరుడు అన్నాడు, తొందరపడొద్దు, ఈ చంపటం చంపటమే కరెక్ట్ అని తేలితే ఎప్పుడైనా చంపొచ్చు కదా. ఇప్పుడు ఇంకో 2-3 నెలల్లో చంపినందువల్ల నష్టం లేదు, పురిటి కంద వచ్చి మీకేమి హాని చేయడు కదా, తొందరపడొద్దు అన్నాడు. కానీ కంసుడికి నచ్చలేదు, చంపటం అనేది వాడికి బాగా అలవాటు కదా. ఈ ఆలోచన చెప్పిన అక్రూరుణ్ణి కూడా కొంచెం సందేహించాడు. మౌనంతో మంత్రాంగం ఆపేశాడు. దేవకీ వసుదేవులను మళ్ళీ బంధితుల్ని చేసి ఆ రాత్రి ఏకాంత ప్రయాణంలో ముండకౌశికుణ్ణి కలుసుకున్నాడు. అంటే ఒక్కడే వెళ్ళి ముండకౌశికుణ్ణి కలిశాడన్నమాట. ముండకౌశికుడు ఇట్లా అన్నాడు, అదో పెద్ద సమస్య ఏం లేదు, ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో మనకు అసలు తెలియక్కర్లేదు. నీ దగ్గర పిశాచాలు ఉన్నాయి కదా, వాటిని పంపిస్తే అవే కనుక్కొని చంపేసి వచ్చేస్తాయి, నువ్వేమీ దిగులు పడక్కర్లేదు అని అనగానే చాలా ఆనందించాడు కంసుడు. తెల్లవారే లోపున మధురకి తిరిగి వచ్చేశాడు. ముండకౌశికుడు జాగ్రత్తగా ఆలోచించాడు, ఈ పిశాచ శక్తులు ధర్మ సంస్థాపనకు మాత్రమే వాడాలి అని తన గురువైన చండకౌశికుడు చెప్పాడు. శక్తుల్ని గనక దుర్వినియోగం, అంటే చెడుకి గనక వాడితే తనకే నష్టం వస్తుంది, తనని నాశనం చేస్తాయి మళ్ళీ ఆ శక్తులు. అలా చేస్తున్నానేమో, నేను పొరపాటు చేస్తున్నానేమో అనే డౌట్ వచ్చేసింది ముండకోసుకుడికి. ఎప్పుడైతే అట్లా వచ్చిందో, కంసుడు మళ్ళీ వస్తాడో అని భయపడి మధురాపట్నం వదిలేసి తన దేశమైన నేపాళ రాష్ట్రం చేరుకున్నాడు. ఇంకా ఇక్కడ నందుడి పరిస్థితి చూద్దాం. నందుడికి తెలుసు దేవకీదేవి కడుపులో పురాణ పురుషుడు పుడతాడు అని చక్కగా తెలుసు. తన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అనే విషయం కూడా చక్కగా తెలుసు. కానీ తెల్లవారేటప్పటికీ మగపిల్లవాడు అనే మాట అర్థమయ్యి పరిస్థితులన్నీ గమనించుకొని విషయం అర్థం చేసుకున్నాడు. వసుదేవుడికి ఆడపిల్ల పుట్టింది అనే మాట అసంభవం అని తెలుసు ఈయనకి. పురాణ పురుషుడు దేవకీ గర్భంలో పుడతాడు అని అశరీరవాణి చెబితే ఆడపిల్ల ఎందుకు పుడుతుంది అని ఈ వార్తతో నందుడు మ్యాచ్ చేసుకొని జరిగిన విషయం గ్రహించుకున్నాడు. తన ఇంట్లో ఉన్న ఆడపిల్ల అటెళ్ళింది, అక్కడున్న మగపిల్లవాడు ఇక్కడికి వచ్చాడు అనే విషయం అర్థం చేసుకున్నాడు. ఎలాగైనా ఒక్కసారి వసుదేవుడు తమ నాయకుడైన వసుదేవుణ్ణి కలిసి విషయం అర్థం చేసుకోవాలి, వాసుదేవుడితో మాట్లాడాలి అని డిసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టమైన పని. వసుదేవుడిని ఎవరైనా కలవాలంటే కలవనివ్వరన్నమాట, కంసుడి భటులు ఆపేస్తారు. దేవుడి కారాగృహానికి కట్టుదిట్టాలు ఎక్కువైపోయినాయి. ఆయనతో ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు రాజద్రోహులు అని వాళ్ళని పట్టుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. కారాగృహ భటులు అధికారులు కూడా దేవకీ వసుదేవుల వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. యథేచ్ఛగా వాళ్ళని చూసి వస్తూ పోతూ ఉన్నవాడు, వాళ్ళ క్షేమ వార్తలు అడుగుతూ ఉన్నవాడు ఈ ఇప్పటికీ అక్రూరుడు ఒక్కడే. సూక్ష్మంగా ఆలోచించాడు నందుడు. ప్రయాణం అయ్యాడు. కొన్ని ఆవుల్ని, ధాన్యాన్ని, కూరలను, పళ్ళను బాగా కొల్లలుగా అంటే చాలా ఎక్కువగా బళ్ళ మీద వేసుకొని మథురా నగరం బయలుదేరాడు. తెల్లవారక ముందే చేరాడు. సూటిగా అక్రూరుడు ఉండేటటువంటి భవనం దగ్గరికి వెళ్ళాడు. అక్రూరుడు నందుణ్ణి చూడంగానే చిన్న నవ్వు నవ్వి కాసేపు మెదలకుండా నిల్చున్నాడు. ఎందుకంటే ఎందుకు వచ్చాడు ఈ సమయంలో, నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తున్నాడు అన్నమాట. తర్వాత మెల్లగా బాగున్నారా, ఏమిటి అది ఇది అని కుశల ప్రశ్నలన్నీ వేసి వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. ఎంతో గౌరవంతో నమస్కారం చేసి నందగోపుడు ఇట్లా అన్నాడు, మేము ప్రతి సంవత్సరం కంసరాజేంద్రులకు ట్యాక్స్ కడతాం కదా, సుంకం ఇస్తాం కదా, ఈసారి కూడా వాళ్ళకట్లాగే ఆయనకట్లాగే సుంకం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. అనగానే అక్రూరుడు అన్నాడు, మరి ఈ సంవత్సరం మీ వ్రజగ్రామాల వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు కదా, విప్లవం చేశారు కదా, మేము సుంకం కట్టమని చెప్పారు కదా మీరందరూ అన్నాడు. అనగానే నందుడు అన్నాడు, అవునవును, క్షమించాలి మీరు, మనలో మనమాట కేసి దుర్మార్గం వల్ల మేము అట్లా అన్నాం, కానీ ప్రభువుని మోసం చేయటం మా ఉద్దేశం కాదు. మధురాపరాధీశ్వరులు మధురకి ఎవరు ఆ రాజో వాళ్ళ మీద మా రాజభక్తి గౌరవం ఎప్పుడూ తగ్గవు అన్నాడు. అనగానే అక్రూరుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, మీ దృష్టిలో మధురకి రాజు ఎవరు అంటే ఉగ్రసేనుడు కావచ్చు, మంచి మాటే కాదు కూడదు అనుకుంటే కంసుడు కూడా, కంసుడి మీద కూడా మీకు భక్తి ఉండొచ్చు, అయితే అయినా కూడా బళ్ళని ఇటెందుకు తీసుకొచ్చారు మా ఇంటికి అన్నాడు. అనగానే నందుడు అన్నాడు, ఎప్పటి నుంచో మీరందరూ మీ వంశం వాళ్ళందరూ మా గురువులు, మా కృషి యజ్ఞానికి ఒక ఉద్యమంగా మొట్టమొదట ఏర్పడటానికి మీ ప్రాంగణంలోనే మేము మొదలుపెట్టాం, మీకు గుర్తుంటే. గురువుల వారు అంటే అక్రూరుడు మంత్రి పదవి అలంకరించారని విని ఎంతో సంతోషపడ్డాము, పండగ చేసుకున్నాము. మా సంతోషం కొద్దీ మీకు కూడా కొన్ని కానుకలు తీసుకొచ్చాను, మిమ్మల్ని సంతోషపెట్టడం కూడా గురువుల అనుగ్రహంగా భావిస్తాను అన్నాడు. అనగానే అక్రూరుడు అన్నాడు, ఆహా, లౌకిక ప్రజ్ఞలో నన్నే మించిపోయావయ్యా, సరే కానీ అది మాకు సంతోషమే. నా దగ్గర పెరిగిన వాడివి, నా కొడుకు లాంటి వాడివి, నీ చేతిలో నేను ఓడిపోతే మంచిదే అంటూ, నీ దగ్గర కానుకలు స్వీకరించటం పెద్ద విషయం కాదు, తన వారికి పెట్టడమే కానీ ఎవరి దగ్గర తీసుకోకూడదని మా తండ్రి గారు ఉపదేశించారు. కంసుడి కొలువులో కూడా నేనేది ఆశించి కంసుడి కొలువులో చేరలేదు. ఏదో దేశంలో నలుగురికి కొంచెం సహాయం చేయగలనేమో, రాజకుటుంబాలకు క్షేమం జరుగుతుందేమో అని నమ్మి ఏలినాటి శని ప్రభావం వల్లే ఈ కొలువులో తలదూర్చాను. ఇదేమి చిన్న విషయం కాదు, నాకు తలకాయ పండిపోతుంది ఈ రాజకార్యాలతో. అది సరే కానీ ఇంతకీ నువ్వు వచ్చింది వసుదేవుణ్ణి కలవటానికే కదా, ఇప్పుడంత తేలిక కాదది. అయినా కూడా నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఏదో నాకు చేతైన ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు అసలు ఆ పని మీద వచ్చావని తెలిసినా కూడా ఎంతో ప్రమాదం అసలు అది. నేను కొలువులో ఉన్నప్పుడు నువ్వు సూటిగా వెళ్ళిపోయి బళ్ళని తీసుకొని వెళ్ళి కంసుని కలు, వచ్చిన పని చేసుకో అంతే, ఒక్క మాట అనవసరంగా మాట్లాడొద్దు, నీ ఇంట్లో విషయాలు ఏమీ చెప్పొద్దు, ఇది ట్యాక్స్ చెల్లించేసి కానుకలు ఇచ్చి ఆ ప్రభువుని సంతోషపెట్టు, ఆ తర్వాత నాతో మా ఇంటికి రావచ్చు. నేను వసుదేవుణ్ణి చూడటానికి వెళ్ళేటప్పుడు మారు వేషంతో నా వెంట రథంలో తీసుకెళ్తాను, నామాలు పెట్టుకొని పళ్ళబుట్ట ఎత్తుకొని నా వెనక సూటిగా చెరసాల్లోకి రా. నువ్వు వసుదేవుడితో మాట్లాడుతూ ఉంటే నేను తలుపు దగ్గర ఎవరు రాకుండా చూసుకుంటూ ఉంటాను. ఎవరైనా వస్తే నీకు సంజ్ఞ చేస్తాను. మళ్ళీ నా వెనకాలే నాతో పాటే క్షేమంగా ఇంటికి వెనక్కి రావచ్చు. ఇదొక్కటే మార్గం. నువ్వు మారువేషం వేసుకొని వేరే వాడిలాగా రావటమే మార్గం అన్నాడు అక్రూరుడు. అలాగేనని చెప్పి నందుడు కంసుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇవ్వాల్సిన ట్యాక్స్లు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అక్రూరుడి దగ్గరికి వచ్చి అక్రూరుడితో కలిసి మారువేషంలో వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడిని చూడంగానే సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు పట్టుకొని నమస్కారం చేసుకున్నాడు భక్తిగా. వసుదేవుడు ఇట్లా అన్నాడు, ఫస్ట్ మాట ఇట్లా అన్నాడు, చాలా కాలానికి లేక లేక ఒక మగపిల్లవాడు నీకు పుట్టాడని విన్నాము. మనస్సు చాలా సంతోషపడింది. అల్లారు ముద్దుగా పెంచుకోండి పిల్లవాడిని. అప్పుడప్పుడు పిల్లవాడి అప్పుడప్పుడు పిల్లవాడి క్షేమం నాకు తెలియజేస్తూ ఉండు. మీరందరూ ఎట్లా ఉన్నారు? ఆవుల మందలు బాగా వృద్ధి చెందుతున్నాయా? పంటలు బాగా వండుతున్నాయా? ఇప్పుడు నువ్వు ఏ పద్ధతిలో ఉన్నావో అది అందరికీ మంచి పద్ధతి. నాకు సంతోషంగా ఉంది నువ్వు చేస్తున్నదంతా కూడా అన్నాడు వసుదేవుడు. నందుడు ఇట్లా అన్నాడు, తమ దయ ఉంటే మాకేం కొరత స్వామి? ఎల్లుండి పిల్లవాడికి పేరు పెట్టాలి, పేరేం పెట్టమంటారు అని అడిగాడు. వసుదేవుడు ఇట్లా అన్నాడు, మనకు పూజనీయులు గర్గమహర్షి కదా, వారు ఏ పేరు పెడితే అదే శుభము, నా మాటగా వారికి చెప్పు నువ్వు అన్నాడు. కావలి భటుడు లోపలికి వచ్చేట్టుగా ఉన్నాడు అని గమనించి అక్రూరుడు కొంచెం దగ్గాడు. కొంచెం ఆగి ఇట్లా అన్నాడు అక్రూరుడు, అబ్బి నువ్వు రథం దగ్గర వెయిట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. నందుడు గ్రహించి పళ్ళబుట్టను తీసుకొని ఖాళీ బుట్టను తీసుకొని తను తెచ్చిన ఖాళీ బుట్ట పట్టుకొని రథం ఎక్కి కూర్చున్నాడు. అక్రూరుడు ఇట్లా అన్నాడు, దైవ విలాసాలు మనుషులకు అంతుబట్టవు, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, పోయొస్తాను అన్నాడు అక్రూరుడు. లేచి నిలబడి శాలవ సవరించుకుంటూ నడిచొచ్చి టీవీగా రథం ఎక్కాడు అక్రూరుడు. మన రికార్డింగ్ నెంబర్ 19 అయిపోయింది.